We want to look again at our subject, all that Jesus taught.
యేసు బోధించినదంతయు అనే మన అంశాన్ని మరలా చూద్దాం.
Based on the Great Commission as found in Matthew chapter 28 verse 18 to 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాలను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు అప్పగించిన గొప్ప పని నిమిత్తం మనం చూస్తూ ఉన్నాం.
Which as I have repeatedly said in our last studies is the part of the Great Commission, the second half of the Great Commission, which is not sufficiently emphasized in Christendom.
నేను మరల చెప్తూ ఉన్నట్లుగా ఈ గొప్ప పనిలోని రెండవ భాగమును క్రైస్తవత్వంలో నొక్కి చెప్పట్లేదు.
The first half being Mark 16:15.
అందులోని మొదటి భాగము మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనము.
Go into all the world and preach the gospel.
సర్వలోకమునకు వెళ్లి సువార్తను ప్రకటించటం.
Which is being emphasized.
ఇది బాగా నొక్కి చెప్పబడింది.
And here we are looking particularly at Matthew 28 verse 20.
ఇక్కడ మనం ప్రత్యేకంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తూ ఉన్నాం.
To teach people to do all that Jesus commanded.
యేసు ఆజ్ఞాపించినంతయు గైకొనమని ఇతరులకు బోధించటం.
And I want to emphasize the word do.
గైకొనటం లేక చేయటం అనే మాట నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను.
Teach them all that I commanded would be different from teach them to do all that I commanded.
నేను ఆజ్ఞాపించినంతయు వారికి బోధించుడి అని చెప్పటం వేరు, నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించుడి అని చెప్పటం వేరు.
Jesus wants us to do and then to teach.
యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మనం వాటిని చేసి తర్వాత బోధించమని చెప్పారు.
Not teach what we have not done.
మనము చేయని వాటిని బోధించకూడదు.
So we don't begin by teaching.
కాబట్టి మనం బోధించటంతో ప్రారంభించము.
We begin by doing.
మనము చేయటం ద్వారా ప్రారంభిస్తాం.
You can't go to a Bible school and spend 3 years there, get a degree, and think that you can now teach people.
No, Bible పాఠశాలకు వెళ్లి అక్కడ 3 సంవత్సరాలు చదువుకొని ఒక డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకొని ఇప్పుడు నేను ప్రజలకు బోధించవచ్చు అని అనుకుంటావు, కానీ ఆ విధంగా చేయలేవు.
If you have not done what Jesus has commanded in your own life,
యేసు ఆజ్ఞాపించిన వాటిని మొట్టమొదట నీ జీవితంలో నీవు చేయనట్లయితే.
I remember asking a person once who graduated after a 4-year Bible college course in a particular Bible college.
Oka Bible kalasallo 4 samvatsaralu chadukoni degree techukunna oka vidyarthito nenu ee vidhanga maatladinattu naaku gurtundi.
He won the first prize in that at the graduation ceremony where I was speaking.
Nenu vallu degree certificate lu teeskune vedukalo maatladutu unnanu. Aa vyaktiki mottamodati bahumathi vachindi.
And he came to see me.
Mariyu nenu chottaniki aa vyakti aa certificate naaku icchadu.
And I asked him, what is your spiritual condition at the end of these 4 years of study?
Nenu aa vyaktini vidhanga adigaanu, ee 4 samvatsarala chaduvu tarvata nee aatmiya sthiti enti,
your inner life,
nee antaranga jeevitham ela undi?
He said it's worse than when I first came.
Aa vyakti vidhanga cheppadu, nenu vachinappatikante ippudu naa aatmiya sthiti ento heenanga undani.
I'm more defeated by sin.
Nenu paapam chethu inka ekkuvaga odinchabadutunnanu.
He was honest.
Atadu nijayithiga unnadu.
I said, now you're going to go out with your degree and become a pastor somewhere.
Nen cheppanu ippudu nuvu ee degree certificate teeskoni ekkada oka daggara pastor ga chertavu.
What are you going to teach people?
Nuvu prajalaku em bodhisthavu?
Hebrew and Greek and interpretations of various verses.
Hebrew bhasha mariyu Greek bhasha rakarakala vachanalaku ee vidhanga bhavam cheppalo bodhisthava?
Or you going to teach them how to overcome the lust of the eyes?
Leka mohapu chupulu ee vidhanga jayinchalo bodhisthava?
How to overcome anger?
కోపాన్ని ఏ విధంగా జయించాలో బోధిస్తావా?
దట్స్ వాట్ దే నీడ్ టు హియర్.
అది వాళ్ళు వినాల్సి ఉంది.
బికాజ్ దట్స్ వాట్ జీసస్ టాట్.
యేసు ప్రభు బోధించింది కూడా అదే.
అండ్ ఇఫ్ యు హావెంట్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఓవర్కమింగ్ ఇన్ యువర్ ఓన్ లైఫ్, వాట్ ఆర్ యు గోయింగ్ టు టీచ్?
మొట్టమొదట నీ సొంత జీవితంలోనే నీకు జయించే అనుభవం లేనట్లయితే నీవు ఇతరులకు ఏం బోధిస్తావు?
థియరీ. దిస్ ఇస్ ద సాడ్ స్టేట్ ఆఫ్ సో మెనీ ప్రీచర్స్ అండ్ పాస్టర్స్.
కేవలం సిద్ధాంతాలు, అనేక మంది పాస్టర్లు బోధకుల పరిస్థితి ఇలానే ఉంది. ఇదెంతో విచారకరం.
And that's why you hear every now and then of some famous preacher or pastor who's been preaching for many years.
Anduke appudu appudu manam vintu untam oka prasiddhi ganchina bodhakudo leka pastoro.
Suddenly you discover he's been living in adultery for so many years.
Akasmathuga manaku telustundi aneka samvatsaralu nundi atadu vyabhicharamlo jeevisthunadani.
How is it that the people in the congregation could not discern the impurity in this man's spirit?
ఆ సంఘంలో ఉన్న సభ్యులు ఎందుకు ఈ వ్యక్తిలో ఉన్న అపవిత్రతను వివేచించలేకపోయారు?
బికాజ్ దే వర్ టేకెన్ అప్ బై ది ఎలక్వెన్స్ ఆఫ్ హిస్ ప్రీచింగ్.
అతడు బోధించే విషయంలో అతనికున్న వాగ్దాటిని చూసి వీళ్లు ముగ్ధులయ్యారు.
అండ్ ద నాలెడ్జ్ దట్ హి హాడ్,
మరియు అతనికున్న తెలివితేటలను బట్టి.
జీసస్ సెడ్ టీచ్ దెం టు డూ వాట్ ఐ కమాండెడ్,
నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించుడి అని ప్రభువు చెప్పారు.
నౌ వాంట్ యు టు టర్న్ టు యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 1 అండ్ సీ జీసస్ ఓన్ ఎగ్జాంపుల్.
ఇప్పుడు అపొస్తల కార్యములు 1:1 యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని నేను చూపిస్తాను.
యాక్ట్స్ వాస్ రిటన్ బై లూక్.
అపొస్తల కార్యములను లూకా వ్రాశాడు.
ద కో వర్కర్ ఆఫ్ పాల్,
పౌలు యొక్క జత పనివాడు.
అండ్ బిఫోర్ హీ రోట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ హీ రోట్ లూక్స్ గాస్పెల్.
అతడు అపొస్తల కార్యములు రాయకమునుపు లూకా సువార్తను రాశాడు.
అండ్ దేర్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ హీ రిఫర్స్ టు ద గాస్పెల్ ఆఫ్ లూక్ దట్ హీ హాడ్ రిటన్ ఇన్ దీస్ వర్డ్స్.
అపొస్తల కార్యములలోని ఈ వచనములో లూకా ఏదైతే లూకా సువార్తలో రాశాడో దాన్ని సూచిస్తూ చెప్తూ ఉన్నాడు.
హీ రోట్ బోత్ ఆఫ్ దెం టు పర్సన్ కాల్డ్ థియోఫిలస్.
ఈ రెండు కూడా ఆయన థియోఫిలా అనే వ్యక్తికి రాశాడు.
అండ్ హీ సేస్ ద ఫస్ట్ అకౌంట్ ఐ కంపోజ్డ్ ఓ థియోఫిలస్ విచ్ ఇస్ ద గాస్పెల్ ఆఫ్ లూక్.
ఓ థియోఫిలా, నేను నీకు రాసిన మొదటి గ్రంథములో, అంటే అది లూకా సువార్త,
విచ్ వీ నో ఇస్ ద గాస్పెల్ ఆఫ్ లూక్,
అది లూకా సువార్త అని మనకు తెలుసు,
was about all that Jesus began to do and teach.
ఆ మొదటి గ్రంథమందు వీటిని నీకు రాసితిని అవేంటంటే యేసుక్రీస్తు ప్రభు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని.
So if you were to ask Luke to give a title to his gospel,
లూకాను తన సువార్తకు అంశం పెట్టమని అడిగినట్లయితే,
he would say all that Jesus began to do and teach.
ఆయన ఏం చెప్తాడంటే యేసు చేయుటకును మరియు బోధించుటకును ఆరంభించినవన్నీ.
నాట్ ఆల్ దట్ జీసస్ టాట్,
కేవలం యేసు బోధించిందంతా కాదు,
బట్ వాట్ హి డిడ్ అండ్ టాట్,
కానీ ఆయన చేసి బోధించినదంతా.
ఇట్ వాస్ ఎ ప్రిన్సిపల్ ఇన్ జీసస్ లైఫ్ దట్ హి వుడ్ నాట్ టీచ్ వాట్ హి హడ్ డన్.
యేసు క్రీస్తు ప్రభు తన జీవితంలో ఒక నియమాన్ని కలిగి ఉన్నాడు, తాను చేయని వాటిని ఆయన బోధించడు.
ఇట్స్ మోర్ దెన్ దట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సెంటెన్స్.
ఈ ఒక్క వచనంలోనే ఎంతో ఇమిడి ఉంది.
బికాజ్ ఇట్ రిఫర్స్ టు his actions and his miracles and all that.
Endukante ayan chesina pannalannitini adbhutalannintini na suchistu unnadu.
But the principle is this,
kani neemam idi,
do and then teach,
cheyi tarvata bodhinchu.
Not teach and do,
bodhinchi cheyatam kadu,
but do and teach,
kani chesi bodhinchali.
Jesus did not practice what he preached,
yesu prabhu edaithe bodhinchado bodhinchin tarvata vaatin cheyaledu.
But he preached what he had already practiced and continued to practice.
Kani ayana edaithe ippatike chesi unnado inka chestu unnado vaatini maatrame bodhinchadu.
So that's the principle,
ade neemamu.
So based on that, if you were to ask Luke to give a title to the Acts of the Apostles based on that one verse,
kabatti din aadharam chesukoni ee okka vachananni aadharam chesukoni apostolla karyamulaku amsham ivvamani lokanni adiginatlayite,
what title do you think he would give?
లూకా ఏ అంశం ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు?
ఇఫ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ వాజ్ ఆల్ దట్ జీసస్ బిగాన్ టు డూ అండ్ టీచ్ ఇన్ హిస్ ఫిజికల్ బాడీ ఆన్ ఎర్త్,
ఒకవేళ లూకా సువార్త యొక్క అంశము లేక శీర్షిక యేసుక్రీస్తు ప్రభు వారు తన భౌతిక శరీరముతో చేయుటకును బోధించుటకును ఆరంభించినవైతే,
యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ వుడ్ బి ఆల్ దట్ జీసస్ కంటిన్యూడ్ టు డూ అండ్ టీచ్ త్రూ హిస్ స్పిరిచువల్ బాడీ ద చర్చ్.
అప్పుడు అపోస్తుల కార్యములకు ఎటువంటి శీర్షిక ఇవ్వచ్చంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన ఆత్మీయ శరీరముతో, అంటే సంఘముతో, ఇంకా ఏవైతే తాను చేస్తూ ఉన్నాడో మరియు బోధిస్తూ ఉన్నాడో వాటి గురించి ఉంటుంది.
అండ్ దాట్ ఈజ్ అవర్ మినిస్ట్రీ,
మరియు మన పరిచర్య అదే.
ఫర్ జీసస్ టు కంటిన్యూ టు డూ అండ్ టీచ్ వాట్ హి బిగాన్ టు డూ అండ్ టీచ్ వెన్ హి లివ్డ్ ఆన్ ఎర్త్ ఫర్ 33 ఇయర్స్.
యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏవైతే చేసి బోధించటం ఆరంభించారో వాటిని అపొస్తల కార్యములో చేయటం కొనసాగిస్తూ బోధించటం కొనసాగిస్తూ ఉన్నారు.
దట్స్ వై ద చర్చ్ ఇస్ కాల్డ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అందుకే సంఘము క్రీస్తు శరీరంగా పిలువబడుతుంది.
దట్స్ వై టు అండర్స్టాండ్ ఆల్ దట్ జీసస్ టాట్ ఇస్ ఇంపార్టెంట్.
అందుకే యేసు బోధించినదంతయు అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
బికాజ్ వి గాట్ టు డు ఇట్ అండ్ దెన్ వి గాట్ టు టీచ్ ఇట్.
మొట్టమొదట మనం చేయాలి, తర్వాత బోధించాలి.
ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 10.
అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది.
వేర్ వి రీడ్ దట్ దేర్ వాస్ ఎ వెరీ గాడ్ ఫియరింగ్ మిలిటరీ మ్యాన్ హూ వాస్ ఎ హీదన్.
అక్కడ దైవభక్తి కలిగిన ఒక సైనికుడిని మనం చూస్తాం. అతడు అన్యుడు,
నాట్ ఎ క్రిస్టియన్,
క్రైస్తవుడు కాదు.
హీ వాస్ నాట్ ఈవెన్ ఎ జూ, హీ వాస్ ఎ రోమన్ సోల్జర్ కాల్డ్ కార్నీలియస్.
అతడు యూదుడు కూడా కాదు, ఒక రోమా సైనికుడు, అతని పేరే కొర్నేలి.
హీ వాజ్ అ సెంచూరియన్, మీన్స్ హీ వాజ్ అ సర్టన్ high ranking officer in the Roman army.
అతడు ఒక శతాధిపతి అంటే రోమా సైన్యంలో పెద్ద స్థానంలో ఉన్నాడు.
And he was a God fearing man.
మరియు అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు.
A man who feared God, it says.
దేవుని యందు భయభక్తులు గలవాడు అని ఇక్కడ చెప్పబడింది.
A devout man.
ఎంతో భక్తిపరుడు.
A man who gave many alms to the people.
ప్రజలకు ఎన్నో దాన ధర్మాలు చేశాడు.
He helped poor people.
పేద ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాడు.
And he prayed to God continually.
మరియు అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
Now the question comes, does God listen to the prayers of people who are not Christians?
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడు క్రైస్తవేతరుల ప్రార్థనలు కూడా వింటాడా?
Does God look at the money that non-Christians give to poor people?
క్రైస్తవేతరులు పేదలకు ఇచ్చే డబ్బును దేవుడు చూస్తాడా?
Well, have a look here.
అయితే మరి ఇక్కడ చూడండి.
The angel came and said to him.
దేవదూత వచ్చి అతనితో ఏ విధంగా చెప్పాడు?
An angel. God sent an angel to Cornelius.
దేవుడు కొర్నేలి దగ్గరికి ఒక దేవదూతను పంపించాడు.
And he said to him in verse 4, your prayers have ascended as a memorial before God.
4వ వచనంలో దేవదూత అతనితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.
And the money you have given to the poor, the alms, have also ascended as a memorial before God.
పేదలకు నీవు ఇచ్చిన డబ్బులు మరియు నీవు చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి.
Isn't that interesting?
ఇదెంతో ఆసక్తికరమైన విషయం కాదా?
And when Peter saw Cornelius later on, he says, there's one thing I've discovered, Peter says.
తర్వాత పేతురు కొర్నేలియు వద్దకు వచ్చి ఆయన చూసి ఈ విధంగా చెప్పాడు, నేను ఒక విషయాన్ని కనుగొన్నాను.
That with God there is no respect of persons.
దేవుడు పక్షపాతి కాడు.
He later on says in the same chapter.
అదే అధ్యాయంలో తర్వాత పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
But the point I want you to notice here is, when the angel came to Cornelius, why didn't he give him the gospel?
కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆ దేవదూత ఎందుకు సువార్త చెప్పలేదు?
Why didn't he explain to Cornelius that, do you know that you're a sinner?
కొర్నేలికి ఎందుకు ఆ దేవదూత ఈ విధంగా వివరించలేదు, నీవు పాపి అని నీకు తెలుసా?
Christ died for your sins and rose again.
క్రీస్తు నీ పాపముల గురించి మరణించాడు, మరలా తిరిగి లేచాడు.
And you need to receive him as your Lord.
నీవు ప్రభువుగా ఆయన స్వీకరించాలి.
Repent and believe.
పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆయన్ను విశ్వసించాలి.
He couldn't say that.
దేవదూత ఆ విధంగా చెప్పలేదు.
All that the angel could tell him was, your prayers and alms have ascended.
దేవదూత చెప్పగలిగిందల్లా ఏంటంటే, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి.
And now please send somebody to go and call verse 5 Acts 10:5 for Peter.
కాబట్టి పేతురును పిలిపించడానికి దయచేసి కొంతమంది మనుషులను పంపించు. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 5వ వచనం.
He is living far away in another place and in Joppa.
ఇక్కడ నుండి ఎంతో దూర ప్రాంతంలో యొప్పే అనే ప్రాంతంలో పేతురు ఉన్నాడు.
Send somebody.
కొంతమంది మనుషులను పంపించు.
It may take a few days for Peter to come here, but you got to wait.
పేతురు ఇక్కడికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది, అయినా నువ్వు వేచి ఉండాలి.
And the angel then departed.
ఆ తర్వాత దేవదూత వెళ్లిపోయాడు.
Now, don't you think the angel could have told him exactly what Peter would tell Cornelius?
పేతురు కొర్నేలికి ఏదైతే చెప్పాడో దేవదూత కూడా కొర్నేలికి అవే చెప్పలేడని మీరు అనుకుంటున్నారా?
The angel knew the gospel very clearly.
దేవదూత ఇంకా సువార్తను ఎంతో స్పష్టంగా ఇవ్వగలడు.
Why didn't Almighty God allow the angel to preach the gospel to Cornelius? This is a very important question.
కొర్నేలికి సువార్తను సర్వశక్తుడైన దేవుడు దేవదూత చేత ఎందుకు చెప్పనీలేదు?
Why did Cornelius have to wait for so many days to hear the gospel till Peter came?
మరి పేతురు వచ్చేదాకా అన్ని రోజులు సువార్త వినటానికి కొర్నేలి ఎందుకు వేచి ఉండాల్సి వచ్చింది?
Because the angel had not experienced the gospel.
ఎందుకంటే దేవదూత సువార్తను అనుభవించలేదు.
He could not say like Peter, I was a sinner, but Jesus died for me.
పేతురు చెప్పినట్లుగా దేవదూత ఈ విధంగా చెప్పలేదు, నేను పాపిని, యేసుక్రీస్తు ప్రభు నా గురించి మరణించాడని.
And his blood cleansed my sin and I am forgiven.
మరియు ఆయన రక్తము నా పాపములను కడిగివేసింది, నేను క్షమించబడ్డాను.
Because the angel could not say that, he could not preach it.
దేవదూత ఆ విధంగా చెప్పలేదు కాబట్టి దాన్ని బోధించలేదు.
He could not preach a truth that he knew.
తనకు తెలిసిన సత్యమును దేవదూత బోధించలేడు.
He could probably preach better than Peter.
బోధించాలంటే పేతురు కంటే కూడా శ్రేష్టంగా బోధించగలడు దేవదూత.
ఇట్ డజంట్ మ్యాటర్
కానీ అక్కడ విషయం అది కాదు
హి ఇస్ నాట్ అలౌడ్ టు ప్రీచ్ ఇట్ బికాజ్ హి హాడ్ంట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్
దాన్ని దేవదూత అనుభవించలేదు కాబట్టి బోధించడానికి అనుమతించబడలేదు
టీచింగ్ అస్ వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ వీఆర్ నాట్ పర్మిటెడ్ బై గాడ్ టు ప్రీచ్ వాట్ వీ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్
కాబట్టి ఇక్కడ ఒక ప్రాథమికమైన నియమం మనకేం బోధిస్తుందంటే మనము ఏదైతే అనుభవించలేదో దాన్ని బోధించడానికి దేవుడు అనుమతించడు
దేర్ ఇస్ అ వర్డ్ ఫర్ పీపుల్ హూ డూ దాట్ దోస్ హూ ప్రీచ్ ఫర్ దే హావ్ నాట్ ప్రాక్టీస్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్
వారు చేయని దాన్ని లేక అనుభవించిన దాన్ని బోధించే వారి కోసం ఇక్కడ ఒక మాట ఉంది
అండ్ ద వర్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఇస్ హిపోక్రిట్
క్రొత్త నిబంధనలో ఉన్న మాట ఏంటంటే వేషధారులు
అండ్ దేర్ ఆర్ మెనీ హిపోక్రిటికల్ ప్రీచర్స్
అనేక మంది వేషధారులైన బోధకులున్నారు
So when Jesus said in his great commission, teach them to do all that I have commanded you.
కాబట్టి ప్రభు మనకు అప్పగించిన గొప్ప పనిలో నేను ఆజ్ఞాపించినంతయు గైకొనమని వారికి బోధించుడి అని చెప్పారు.
He was telling us to be free from hypocrisy.
ఆయన మనకు చెప్పింది ఏంటంటే వేషధారులుగా ఉండొద్దని చెప్పారు.
He was telling us never to speak about that which we haven't done.
మనము చేయని దాని గురించి ఎప్పుడు బోధించవద్దని చెప్పారు ప్రభు.
For example, If you have not gone to North India as a missionary, you can't ask other people to go there as missionaries, can you?
ఉదాహరణకు ఉత్తర భారతదేశంలో మిషనరీగా నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే నువ్వు ఇతరులను వెళ్లమని అడగలేవు అడగగలవా
Well, you can teach it.
నువ్వు బోధించవచ్చు
But you haven't done it.
కానీ నువ్వు చేయలేదు దాన్ని
It's very necessary, very important.
ఇది ఎంతో అవసరమైనది ఎంతో ప్రాముఖ్యమైనది
Well, who's got the right to teach it?
కానీ దాని గురించి బోధించడానికి ఎవరికి హక్కు ఉంటుంది
The one who's done it.
ఎవరైతే దాన్ని చేశారో వారికి హక్కు ఉంటుంది
That's just one example.
అది ఒక ఉదాహరణ మాత్రమే.
And applies in many, many other areas of life.
జీవితంలో అనేక విషయాల్లో ఇది అన్వయించబడుతుంది.
We must be willing to humble ourselves and recognize that God has got many people in the body of Christ to preach various things.
మనల్ని మనం తగ్గించుకొని ఈ విధంగా మనం గుర్తించాలి. క్రీస్తు యొక్క శరీరంలో వేర్వేరు విషయాలను బోధించడానికి దేవుడు అనేక మందిని కలిగి ఉన్నాడని.
And I may not be called to preach everything.
నేను అన్నిటినీ బోధించడానికి పిలువబడలేదేమో
ఐ కెన్ ఓన్లీ ప్రీచ్ వాట్ ఐ హావ్ డన్
నేను ఏదైతే చేశానో దాన్ని మాత్రమే నేను బోధించగలను
ఐ కెనాట్ టీచ్ పీపుల్ టు ఓవర్కమ్ యాంగర్ టు గివ్ అప్ యాంగర్ ఇఫ్ ఐఎమ్ స్టిల్ గెటింగ్ యాంగ్రీ విత్ మై సెల్ఫ్ విత్ మై వైఫ్ ఆర్ కో వర్కర్స్ ఆర్ వాటెవర్ ఇట్ ఇస్
నా భార్యతో నా తోటి పని వారితో ఇంకా రకరకాలుగా నేనే కోపడుతూ ఉన్నట్లయితే ఇతరులను కోపమును విడిచిపెట్టండి అని నేను చెప్పలేను
ఐ కెనాట్ ఆస్క్ పీపుల్ టు ఓవర్కమ్ డర్టీ థాట్స్ సెక్షువల్ థాట్స్ ఇఫ్ I'm still defeated by it myself.
Nene laingika paramaina talampulto muriki talampulto odipothu unte itharulnu aa vishayamlo jayinchamani nenu adagalenu cheppalenu.
I can say hey fellas I'm defeated but let's you and I struggle together.
Nenu ee vidhanga cheppagalanu nenu aa vishayallo odipothunanu kabatti manidram kalisi prayas padadam ani cheppochu.
That's fine.
Adi bagane untundi.
But I must be honest.
Kani nenu nijayitiga undali.
So teach them to do
వారిని గైకొనమని బోధించుడి
Now let's turn back to Matthew chapter 4.
మనము మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని మరలా చూద్దాం.
We were looking at the first thing that Jesus commanded there was to learn to receive God's word.
ఇక్కడ మనం ఇప్పటికే చూశాము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని యొద్ద నుండి మాటను గైకొనటం.
One of the first things we need to learn as newborn babes.
కొత్తగా జన్మించిన శిశువుల వలె మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఇది.
Man shall not live by bread alone Matthew 4:4 but by every word that proceeds from the mouth of God
Manishidu rotte valana kaadu kaani devuni nota nundu vachu prati maata valana jeevinchunu Matthayi suvartha 4va adhyayam 4va vachanam
In 1 Peter and chapter 2 we read that in verse 2 that like newborn babes we must desire the pure milk of the word of God
మొదటి పేతురు 2:2-3 వచనాల్లో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి
As new born babes desire the pure milk of the word of God
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి
It's just like any new born baby if it's normal and healthy
క్రొత్తగా జన్మించిన శిశువు ఎవరైనా ఆరోగ్యకరంగా ఉంటే
As soon as it's born it cries out
ఆ శిశువు జన్మించిన వెంటనే ఏడుస్తూ ఉంటాడు
అండ్ త్రూ అవుట్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఆన్వర్డ్స్
మొట్టమొదటి దినము నుండే
ఫర్ ఎ నంబర్ ఆఫ్ డేస్ అండ్ వీక్స్ అండ్ మంత్స్
అనేక వారాలు రోజులు నెలలు ఆ విధంగా అపేక్షిస్తూ ఉంటాడు
ఇట్ కీప్స్ ఆన్ క్రైయింగ్ అవుట్
ఏడుస్తూనే ఉంటాడు
అండ్ వాట్స్ ఇట్ క్రైయింగ్ అవుట్ ఫర్
దేనికోసం ఏడుస్తాడు
మిల్క్
పాల కోసం
Nobody has to teach that newborn baby to cry for milk.
పాలకోసం ఏడవాలని ఆ కొత్తగా జన్మించిన శిశువుకు ఎవరు చెప్పాల్సిన పని లేదు.
If it's a sick child, it will not cry.
ఒకవేళ ఆ బిడ్డ అనారోగ్యంగా ఉంటే పాలకోసం ఏడవడు.
And unfortunately, we have a lot of sick babies in Christendom.
దురదృష్టవశాత్తు ఈనాడు మనం క్రైస్తవత్వంలో చూసినట్లయితే అనేక మంది అనారోగ్యంతో ఉన్న శిశువులు ఉన్నారు.
If you have had a healthy new birth, a proper new birth,
నీవు నిజముగా ఆరోగ్యకరమైన సరి అయిన తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి
ఉన్నట్లయితే
నీవు ఆత్మీయంగా ఆరోగ్యకరమైన దేవుని బిడ్డగా జన్మించినట్లయితే
ఐ వాంట్ టు టెల్ యు దట్ నోబడీ విల్ హావ్ టు టీచ్ యు టు క్రై అవుట్ ఫర్ ద మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
నేను మీకు చెప్తున్నాను, దేవుని వాక్యమనే పాల కోసం ఏడవమని ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు.
ఐ రిమెంబర్ ఇన్ మై ఓన్ లైఫ్ వెన్ I was born again 52 years ago.
నా జీవితంలో నా గుర్తుంది, నేను 52 సంవత్సరాల క్రితం తిరిగి జన్మించినప్పుడు
I found within me a tremendous cry for the milk of the word of God.
దేవుని వాక్యమనే పాల కోసం నాలో ఎంతో మొర్ర ఉన్నట్లుగా నేను గమనించాను.
I was too young to eat the meat, which is also found in this book.
నేను మాంసాహారం తినడానికి ఎంతో చిన్నవాడిగా ఉన్నాను, ఆ మాంసాహారం కూడా ఈ బైబిల్లో చూస్తాం.
But I could receive the milk.
కానీ నేను పాలను స్వీకరించగలను.
And this is the very first thing that characterizes any genuinely born again child of God.
నిజముగా తిరిగి జన్మించిన దేవుని బిడ్డలో కనపడే మొట్టమొదటి లక్షణం ఇది.
So if you claim to be born again and you have absolutely no desire for the milk of God's word,
నీవు తిరిగి జన్మించానని చెప్పుకుంటూ దేవుని వాక్యము అనే పాల కోసం నీకు ఎటువంటి కోరిక లేనట్లయితే,
I would ask you to question whether you're really born again.
అప్పుడు నేను ఈ విధంగా ప్రశ్నిస్తాను, నీవు నిజంగా తిరిగి జన్మించావా లేదా.
ఎవ్రీ హెల్తీ బేబీ క్రైస్ అవుట్ ఫర్ మిల్క్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఎవ్రీ నేషన్ ఎవ్రీ ప్లేస్.
ఆరోగ్యవంతమైన ప్రతి బిడ్డ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే పాల కోసం ఏడుస్తూ ఉంటాడు.
ఇన్ ఆల్ సెంచురీస్ ఇట్స్ బీన్ లైక్ దాట్.
అన్ని శతాబ్దాల్లో కూడా ఇలానే ఉంటుంది.
అండ్ సో ఇట్ ఈస్ విత్ వెర్ దేర్ ఇస్ ఎ జెన్యూయిన్ న్యూ బర్త్ దేర్ ఇస్ ఎ లాంగింగ్ టు రిసీవ్ గాడ్స్ వర్డ్.
కాబట్టి నిజముగా తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని వాక్యము అనే పాల కోసం ఈ విధంగా అపేక్షిస్తూ ఉంటాడు.
టు హియర్ వాట్ గాడ్ హాస్ టు సే టు మీ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హావ్ ఎ బైబిల్.
నా దగ్గర బైబిల్ లేకపోయినా సరే దేవుడు ఏం చెప్తాడా అని నేను చూస్తూ ఉంటాను.
టు హియర్ వాట్ గాడ్ హాస్ టు సే టు మీ
దేవుడు నాకేం చెప్తున్నాడా అని చూడటం.
టు హియర్ హిస్ వర్డ్
తన మాట వినటం.
మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్ టు ద సెకండ్ అండ్ ది ఆన్సర్ టు ద సెకండ్ టెంప్టేషన్ దట్ జీసస్ వాస్ టెంప్టెడ్ విత్.
అక్కడి నుండి మనము యేసుక్రీస్తు ప్రభువారు శోధించబడినప్పుడు రెండవ శోధనకు ఏ విధంగా జవాబిచ్చాడో చూద్దాం.
ద సెకండ్ స్టేట్మెంట్ దట్ జీసస్ మేడ్ హియర్ ఇన్ హిస్ మినిస్ట్రీ.
యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో చెప్పిన రెండవ మాట ఇది.
మాథ్యూ 4 ఇన్ వర్స్ 7 యు షల్ నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ఎ టెస్ట్.
మత్తయి సువార్త 4:7 ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు.
వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్.
ఇది ఎంతో ప్రాముఖ్యమైన నియమము.
వాట్ ద డెవిల్ వాస్ సేయింగ్ to Jesus was,
apavadi yesu christu prabhu tho em cheptunnadante,
if you are the son of God, why don't you just throw yourself down from the top of the temple and claim the promise of God.
Nivu devuni kumadu aithe devalaya sikram meda nundi dooku mariyu devudichina vaagdananni adugu.
For he said in Psalm 91, it says in Matthew 4:6, he'll give his angels charge concerning you, in their hands they'll bear you up lest you strike your foot against a stone.
కీర్తనలు 91:1 చెప్పిన మాట ఇక్కడ అపవాది మత్తయి సువార్త 4:6 చెప్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు.
దిస్ టీచెస్ us that Satan can even quote God's word to you.
ఇది మనకేం చెప్తుందంటే అపవాది దేవుని వాక్యాన్ని కూడా నీకు చెప్పగలడు.
Now this follows on from the first temptation.
మొట్టమొదటి శోధన నుండి కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంది.
The first time he told Jesus to turn the stones into bread.
మొట్టమొదటి శోధనలోనేమో రాళ్లను రొట్టెలుగా మార్చుకోమని చెప్పాడు.
And Jesus said, hey, man doesn't live by bread alone. He lives by every word of God. And
అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మనిషిడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును.
Satan caught on to that.
అపవాది ఆ మాటను పట్టుకున్నాడు.
Every word of God, is it? Okay, here's the word of God.
ప్రతి మాట వలన జీవించునని చెప్పావు కదా, సరే ఇదిగో దేవుని మాట.
He will give his angels charge over you and you will not, your foot will not strike against a stone.
Aina ninnu gurchi tana dootalaku aagnyapinchunu, nee paadam eppudainnu raatiki tagalakunda vaaru ninnu chethulato ettukonduru.
So why not jump off from the temple?
Mari devalaya sikram nundi enduku neevu dookkodadu?
So when the devil sees that you have learned to respect God's word,
నీవు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తున్నావు అని అపవాది చూసినప్పుడు,
the next thing he will try to do is to try and twist God's word to make it mean something it didn't mean at all.
అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వక్రీకరిస్తాడు. దేవుని యొక్క వాక్యం ఒక అర్థం చెప్తుంటే నీకు వేరొక అర్థం చూపిస్తాడు.
How to misquote God's word.
దేవుని యొక్క వాక్యాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకునేటట్టు చూపిస్తాడు.
How to take God's word out of context.
లేనట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని నీకు అసందర్భంగా చూపిస్తాడు.
And I can think of numerous Christians I met in my life who have quoted a scripture from here or there completely out of context.
దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ఇక్కడ తీసుకుని అసందర్భంగా సందర్భానుసారంగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని చూపించిన వాళ్ళని నా జీవితంలో అనేక మంది క్రైస్తవులను నేను చూశాను.
And to satisfy their own desire to fulfill what they want to do,
వాళ్ల సొంత కోరికలు నెరవేర్చుకోవటానికి వాళ్ళు చేయాలనుకున్నది చేయటానికి,
ఇట్స్ వెరీ ఈజీ టు గో టు స్క్రిప్చర్ అండ్ ఫైండ్ ఎ వర్స్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ.
నీవు దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లి నీవు చేయాలనుకున్నది చేయటానికి ఏదో ఒక వచనాన్ని చూసుకోవటం ఎంత సులభం.
సో మెనీ పీపుల్ హూ గో టు స్క్రిప్చర్ అండ్ ఫైండ్ ఎ వర్స్ టు డూ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ టు డూ.
వాళ్ళు చేయాలనుకున్నదే చేయటానికి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్లి వచనాలను చూసుకుండే క్రైస్తవులు అనేక మంది ఉన్నారు.
So remember this when we realize the importance of receiving God's word.
కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడం ఎంత ప్రాముఖ్యమైనదో మనం తెలుసుకున్న తర్వాత,
we read scripture regularly.
లేఖనాలను మనము నిత్యము చదువుతాము.
Remember also like from this temptation that Satan can come and misquote a scripture to you.
దీన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి, ఈ శోధన నుండి మనం ఏం తెలుసుకుంటామంటే అపవాది నీ దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కూడా నీకు తప్పుగా చెప్పవచ్చు.
That's why it's important for us to study a scripture in its context.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని సందర్భానుసారంగా చదవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
And why it's important to study the whole of scripture.
దేవుని యొక్క వాక్యం అంతటిని చదవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
By every word of God Jesus said.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట అని యేసు ప్రభు చెప్పారు.
Not just by one scripture.
ఏదో ఒక వచనం కాదు.
We can't live by one scripture.
ఏదో ఒక వచనాన్ని బట్టి మనం జీవించలేము.
Man shall live by every word of God.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషిడు జీవించును.
That's why it's important to know the whole of scripture.
కాబట్టి లేఖనములన్నింటినీ తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనది.
That's why it's important to study it.
అందుకే దాన్ని చదవటం కూడా అంత ప్రాముఖ్యమైనది.
And if you are young, it's good to go and seek counsel from godly older men who know the word whenever you are thinking of understanding what scripture says on a particular subject.
ఒకవేళ నీవు యవనస్తుడు అయినట్లయితే దేవుని యొక్క వాక్యం ఒక అంశం గురించి ఏం బోధిస్తుంది అని నీవు చూస్తూ ఉన్నట్లయితే దైవభక్తి పరులైన పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి సలహా అడగటం ఎంతో ముఖ్యమైన విషయం.
It's very easy. I've come across people who have deceived themselves.
ఈ విషయంలో తమను తాము మోసపరుచుకున్న వారిని నేను చూశాను. ఇదంతా సులభం.
I mean, let me use a humorous illustration to highlight this point.
ఈ విషయాన్ని నొక్కి చెప్పడానికి నవ్వొచ్చే ఒక సాదృశ్యాన్ని నేను మీకు చెప్తాను.
Consider a young man who is very much in love with a girl called Grace.
ఒక యవనస్తుడు కృప అనే అమ్మాయితో ఎంతో ప్రేమలో పడ్డాడు.
And he wants to find the will of God.
దీని విషయమై దేవుని చిత్తాన్ని కనుక్కోవాలనుకుంటున్నాడు.
At least he thinks he does.
కనీసం దేవుని చిత్తాన్ని నేను కనుక్కుంటున్నాను అనుకుంటున్నాడు.
But he's already very much in love with this girl and he wants to marry her.
కాని ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు.
Just wants God's approval.
దేవుని యొక్క ఆమోదం కోసం అతడు చూస్తూ ఉన్నాడు.
So one day he reads in 2 Corinthians 12 verse 9, my grace is sufficient for you.
ఒకరోజు 2 Corinthians 12:9 నా కృప నీకు చాలును అనే మాటను చదివాడు.
And he's convinced.
మరియు ఆ వ్యక్తి ఒప్పించబడ్డాడు.
God has spoken to me. Grace is the girl for me.
దేవుడు నాతో మాట్లాడాడు, కృప అనే అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు.
He's just satisfying his own desire.
ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన సొంత కోరికలను నెరవేర్చుకుంటూ ఉన్నాడు.
Now take another example.
ఇంకొక ఉదాహరణను తీసుకుందాం.
Here's a young man whose parents have suggested some girl called Grace to him whom he doesn't like at all.
ఇక్కడ ఇంకొక యవనస్తుడు ఉన్నాడు. అతని తల్లిదండ్రులు ఏం చేశారంటే కృప అనే ఒక అమ్మాయిని వివాహం కోసం, ఈ అబ్బాయి కోసం చూశారు. కానీ ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు.
And he has no interest. He's not attracted to her.
అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఆకర్షణ లేదు.
And he tells his parents, I've got to find God's will.
అబ్బాయి తన తల్లిదండ్రులతో ఏం చెప్పాడంటే నేను దేవుని చిత్తాన్ని కనుగొని చెప్తా అన్నాడు.
And so he reads the same verse, 2 Corinthians 12 verse 9, and he says, my grace is sufficient for you.
ఇదే వచనాన్ని ఆ అబ్బాయి కూడా చదువుతూ ఉన్నాడు. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును అనే మాట.
And he goes to his parents and says, God has spoken to me that his grace is sufficient for me. I don't want this girl called Grace.
ఆ అబ్బాయి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని కృప నాకు చాలు, ఈ కృప అనే అమ్మాయి నాకొద్దు అన్నాడు.
God's grace is enough for me.
దేవుని కృప నాకు చాలు అన్నాడు.
You see how from the same verse these two young men get two different answers to satisfy their own lusts. What they want to do, they try to put into God's word.
చూడండి, ఒక్క వచనం నుండే ఈ ఇద్దరు వేర్వేరు యవనస్తులు తమ సొంత కోరికలను నెరవేర్చుకోవటానికి దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారు.
That's one example of how the devil can take a scripture and quote that to you.
అపవాది ఒక లేఖనాన్ని తీసుకుని నీకు ఏ విధంగా చూపిస్తాడో అంటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
I mean, if he tried it with Jesus, don't you think he'll try it with you?
అపవాది యేసు ప్రభుతోనే ఆ విధంగా చేస్తే నీతో చేయడని అనుకుంటున్నావా?
So what was Jesus reply to that?
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారు?
All that Jesus taught.
యేసు బోధించినంతయు.
What did he reply to the devil?
అపవాదికి యేసుక్రీస్తు ప్రభు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చారు?
It's very interesting to see that in Matthew 4 and verse 7.
మత్తయి సువార్త 4:7. ఇది చూడటానికి ఎంత ఆసక్తికరంగా ఉంటుంది.
When the devil said in Matthew 4:6, it is written.
మత్తయి సువార్త 4:6, ఇది వ్రాయబడి ఉన్నది అని అపవాది చెప్పినప్పుడు,
Jesus said verse 7, again it is written.
7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మరియొక చోట వ్రాయబడి ఉన్నది.
On the other hand, it's written like this.
ఇంకో చోట ఈ విధంగా రాయబడి ఉన్నది.
Again it is written.
మరియొక చోట వ్రాయబడి ఉన్నది.
So you see, the whole truth is not found only in it is written.
కాబట్టి సత్యమంతా కూడా ఇలా వ్రాయబడి ఉన్నది అనే దాంట్లో లేదని మనం చూస్తున్నాం.
But in it is written and again it is written.
కానీ ఇలా వ్రాయబడి ఉన్నది, మరియొక చోట ఇలా వ్రాయబడి ఉన్నది అనే దాంట్లో ఉంది.
You put both scriptures together, then you get the truth.
మనం రెండు లేఖనాలను ఒక చోట పెట్టి చూసినట్లయితే సత్యాన్ని తెలుసుకుంటాం.
That's why important to study the scriptures, to hear what God is saying to you.
కాబట్టి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవటానికి లేఖనాలను చదవటం ఎంతో ప్రాముఖ్యం.
Otherwise, like I said, you can take one verse of scripture and go completely astray.
లేనట్లయితే నేను చెప్పినట్లుగా మీరు ఒక వచనాన్ని తీసుకుని తప్పు ద్రోవలోకి వెళ్ళవచ్చు.
So Jesus said to him, it is also written, you shall not tempt the Lord your God.
అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను.
You shall not put the Lord your God to a test.
ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు.
You shall not try and claim a promise to try and test God.
దేవుణ్ణి శోధించడానికి ఒక వాగ్దానాన్ని నీవు ఎత్తిపెట్టుకుని అడగకూడదు.
Now how does this apply in practical terms?
కాబట్టి మన అనుదిన జీవితంలో ఇది ఏ విధంగా అన్వయించబడుతుంది?
We are trying to understand all that Jesus taught.
యేసు బోధించినంతా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం.
Here the temptation to Jesus was, jump off the roof of the temple and claim that promise in Psalm 91 and descend to the courtyard of the temple unhurt.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు కలిగిన శోధన ఏంటంటే, అపవాది ప్రభువుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీవు దేవాలయ శిఖరము నుండి దూకి కీర్తనలు 91వ అధ్యాయంలో ఉన్న దేవుని యొక్క వాగ్దానాన్ని నీవు అడుగు, అప్పుడు నీ పాదములకు దెబ్బ తగలకుండా దేవుడు కాపాడతాడు.
And people will see, oh, what a great man of God.
నువ్వెంత గొప్ప దైవజనుడివో అప్పుడు ప్రజలు చూస్తారు.
Look at his faith, how he claimed that promise and was not hurt.
చూడండి ఆయన విశ్వాసాన్ని, ఆయన వాగ్దానాన్ని అడగటం చేత దెబ్బ తగలకుండా క్రిందకు దూకాడు.
And Jesus said, I will not tempt God like that.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటంటే, దేవుణ్ణి నేను ఆ విధంగా శోధించను.
I mean, when God has provided, when there are stairs provided from the roof of the temple to go down, there's no need to jump off.
దేవాలయ శిఖరము నుండి క్రిందకు దిగటానికి దేవుడు మెట్లను ఏర్పరిస్తే నేను క్రిందకు దూకాల్సిన అవసరం లేదు.
You go use the stairs.
నేను ఆ మెట్లను ఉపయోగించుకుంటాను.
The meaning is, we can use means that God has provided.
ఇక్కడ అర్థం ఏంటంటే, దేవుడు మనకు ఏర్పరిచిన సాధనాలను వాడుకోవచ్చు.
And not tempt God by asking him to do something for us in some spectacular way.
ఏదో దేవుడు మనకు ఆశ్చర్యకరంగా చేయాలని మనం దేవుణ్ణి శోధించకూడదు.
For example, in Acts chapter 8,
ఉదాహరణకు అపొస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే,
we read of an instance where after Philip had preached to the eunuch,
ఫిలిప్పు నపుంసకునికి బోధించిన తర్వాత అక్కడ ఒక సంఘటనను మనం చూస్తాం.
It says in Acts 8:39 that the Holy Spirit snatched Philip up and transported him all the way to another place called Azotus.
అపొస్తలుల కార్యములు 8:39 మనం చదువుతాం. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, అయితే ఫిలిప్పు అజోతులో కనపడెను. అపొస్తలుల కార్యములు 8:39-40.
He gave him an airlift, like in a helicopter.
హెలికాప్టర్ లాగా పైనుంచి కొనిపోబడ్డాడు.
The Holy Spirit did that to Philip.
ఫిలిప్పుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా చేశాడు.
Now if you want to go from one place to another place and you try to tempt God saying, "Do that for me, Lord."
నీవు కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లాలనుకున్నప్పుడు నా కోసం కూడా చేయి ప్రభువా అని నీవు దేవుణ్ణి శోధించినట్లయితే,
That's tempting God.
అది దేవుణ్ణి శోధించటం.
I mean, if God's provided buses and trains and scooters and airplanes, why do we need to ask the Holy Spirit to take us like that?
దేవుడు బస్సులను, రైళ్లను, స్కూటర్లను, విమానాలను ఇచ్చినప్పుడు ఆ విధంగా కొనిపోమ్మని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు అడగాలి?
To tempt God is to try and claim a promise so that I can perhaps testify later on what a spectacular thing God did for me.
మనము ఒక వాగ్దానాన్ని పట్టుకుని దేవుణ్ణి ఎందుకు శోధిస్తామంటే, దేవుడు నా కోసం ఇచ్చేశాడు, ఎంత అద్భుతాన్ని చేశాడు అని చెప్పుకోవటానికి.
For example, there are people who, when they are sick,
ఉదాహరణకు కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు,
they say, "I'm going to trust God to heal me."
దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను అంటారు.
Even though medicines are available on the next street,
పక్క బజార్లోనే మందుల షాప్ ఉన్నా,
and there are doctors available to advise us,
మనకు సహాయం చేయడానికి వైద్యులు అందుబాటులో ఉన్నా,
we don't use those doctors and those medicines.
మేము ఆ వైద్యులను మందులను ఉపయోగించుకోమని అంటారు.
And there are many foolish Christians who have died like that and allowed their children to die and their wives to die.
ఆ విధంగా అనేక మంది బుద్ధిహీనమైన క్రైస్తవులు చనిపోయారు. వాళ్ల పిల్లలు చనిపోయేటట్లు అనుమతించారు, వాళ్ల భార్యలు కూడా చనిపోయేటట్లు అనుమతించారు.
బికాజ్ దే ట్రై టు క్లెయిమ్ అ ప్రామిస్, ద లార్డ్ ఇస్ మై హీలర్ అండ్ సో ఐ డోంట్ నీడ్ మెడిసిన్.
వాళ్ళు ఈ వాగ్దానాన్ని అడుగుతూ ఉంటారు, నన్ను స్వస్థపరిచేది దేవుడే కాబట్టి నేను మందులు వాడను అంటారు.
వెన్ గాడ్ ఇస్ ప్రొవైడెడ్ స్టేర్స్ ఇన్ ద టెంపుల్ హీ ఎక్స్పెక్ట్స్ యూ టు యూజ్ దెమ్.
దేవుడు దేవాలయానికి మెట్లను ఏర్పరిస్తే అవి నీవు ఉపయోగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు.
Instead of trying to jump off the roof and claiming Psalm 91,
devalaya sekram meda nundi dooki kirtana grantham 91 adhyayamlo unna vaagdananni etti pattukune daniki badaluga.
And so when God has provided medicines, he expects you to use them.
Devudu manaku mandulnu andubattlo unchinappudu avi manam upayoginchukovalani devudu korukuntunnadu.
And not foolishly claim some promise saying the Lord will heal you.
దేవుడు నిన్ను స్వస్థపరచును అనే వాగ్దానాన్ని బుద్ధిహీనంగా మనం అడగకుండా మందులను ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు.
It's as foolish as trying to ask the Lord to transport you from one place to another like he did with Philip.
ఫిలిప్పుకు చేసినట్లుగా మనకు కూడా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళినట్లు చేయమని అడిగినట్లుగా ఇది కూడా అంత బుద్ధిహీనంగా ఉంటుంది.
We also must remember that God does certain things for certain people.
మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కొంతమంది ప్రజలకు కొన్ని విధాలుగా చేస్తూ ఉంటాడు.
He doesn't do that for everybody.
ఆయన అందరికీ ఒకే రకంగా చేయడు.
సో వీ నీడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్టడీంగ్ ది స్క్రిప్చర్స్.
కాబట్టి లేఖనాలను చదివే విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
దట్ వీఆర్ నాట్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ స్పెక్టాక్యులర్ ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ ఆనర్ ఫర్ అవర్ సెల్ఫ్.
మనమేదో మన కోసం మనుషుల దగ్గర నుండి ఘనతను పొందటం కోసం ఎప్పుడూ ఆశ్చర్యకరంగా చేయాలనుకోకూడదు.
ద డిజైర్ ఫర్ ఆనర్ ఫ్రమ్ మెన్ ఇస్ సో డీప్లీ రూటెడ్ ఇన్ అవర్ ఫ్లెష్ that sometimes we are not even aware of it.
మనుషుల యద్ద నుండి ఘనత పొందాలి అనేది మన శరీరంలో ఎంతో లోతుగా పాతుకొనిపోయి ఉంటుంది. ఒక్కోసారి మనకు ఆ విధంగా ఉంది అన్న విషయమే తెలియదు.
It's one of the great things that Jesus taught his disciples to battle against.
మీరు దీనితో పోరాడాలి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పారు.
He said here also the temptation basically was to get honor.
ప్రాథమికంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ శోధన మనుషుల యద్ద నుండి ఘనతను కోరుకునే విషయంలోనే ఉంది.
You know, claim God's promise and descend unhurt to the courtyard of the temple and people will acclaim you.
దేవాలయ శిఖరం నుండి దూకు, దేవుని యొక్క వాగ్దానాన్ని అడుగు, అప్పుడు ప్రజలు నిన్ను ఘనపరుస్తారు.
Or it could be in less spectacular ways.
లేక ఒక్కసారి ఇంకా తక్కువ ఆశ్చర్యకరంగా మనం చూస్తూ ఉంటాం.
Jesus said later on in Matthew 6, when you pray,
తర్వాత మత్తయి సువార్త 6:6 యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు,
don't pray in such a way as to get honor from the men who are listening to you praying.
మీరు ప్రార్థన చేసేటప్పుడు మనుషుల యద్ద నుండి ఘనతను కోరుకొని చేయవద్దు, మీ ప్రార్థనలు వింటున్న మనుషులు మిమ్మల్ని పొగడాలని చేయవద్దు అంటున్నారు.
Don't fast and inform everybody how many days you've fasted for.
నీవు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావో అందరికీ తెలియజేసేటట్లు ఉపవాసం ఉండొద్దు.
That's to get honor.
అది మనుషుల యద్ద నుండి మెప్పు పొందటానికి.
When you give, don't let anybody know what you gave.
నీవు ఏదైనా ఇచ్చినప్పుడు నీవు ఏది ఇచ్చావో ఇతరులకు తెలియజేయవద్దు.
And yet you see how much Christians have disobeyed these commands.
అయినా కూడా ఎంతమంది క్రైస్తవులు ఈ ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తున్నారో మనం చూడగలం.
Getting honor and tempting God.
మనుషుల యొద్దు నుండి మెప్పును కోరుకోవటం, దేవుణ్ణి శోధించటం.
So we find that this matter of putting God to the test, as it were, has got many, many ramifications.
కాబట్టి ఇక్కడ దేవుణ్ణి శోధించటం అనేది రకరకాలుగా ఉంటుంది.
There are many, many areas where we can do this.
అనేక విషయాల్లో ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం.
So we need to be balanced in our understanding of these scriptures.
కాబట్టి లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో మనం సమతుల్యతను కలిగి ఉండాలి.
This verse with that verse.
ఈ వచనము ఆ వచనముతో.
It is written and it is also written.
ఇలా వ్రాయబడి ఉన్నది, మరి ఒక చోట ఇలా వ్రాయబడి ఉన్నది.
The great need in the Christian life is for a balance.
క్రైస్తవ జీవితంలోని గొప్ప అవసరం ఏంటంటే సమతుల్యత.
For example, the Bible says in John chapter 1 and verse 14.
ఉదాహరణకు యోహాను సువార్త 1:14 బైబిల్ ఈ విధంగా చెప్తుంది.
The glory of God was seen in Jesus Christ, full of grace and truth.
దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు ప్రభువులో కృపా సత్య సంపూర్ణుడుగా ఉండెను.
There's a balance.
అది సమతుల్యత.
Like Jesus said, when the devil said it is written, he said it is also written.
అపవాది యేసు ప్రభుతో ఇలా వ్రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు ప్రభు మరి ఒక చోట ఇలా వ్రాయబడి ఉన్నది అని చెప్పారు.
We must have grace and we must have truth.
మనము కృపను కలిగి ఉండాలి, మరియు సత్యమును కూడా కలిగి ఉండాలి.
That's the balance there must be in our life.
మన జీవితంలో అటువంటి సమతుల్యతను మనం కలిగి ఉండాలి.
We must have the fruit of the Spirit and we must have the gifts of the Spirit.
మనము ఆత్మ యొక్క ఫలాన్ని కలిగి ఉండాలి, ఆత్మ యొక్క వరాలను కూడా కలిగి ఉండాలి.
We find Christians sometimes emphasizing the fruit of the Spirit is the most important thing.
కొన్నిసార్లు క్రైస్తవులు ఈ విధంగా నొక్కి చెప్పడం మనం చూస్తూ ఉంటాం, ఆత్మ యొక్క ఫలమే ఎంతో ప్రాముఖ్యమైనది.
Some other group says the gifts of the Spirit, brother, we can't do without the gifts of the Spirit.
వేరే గుంపు వాళ్ళు ఏమో ఈ విధంగా చెప్తుంటారు, సహోదరులారా మనకు ఆత్మ యొక్క వరాలు కావాలి, లేనట్లయితే మనం ఏమీ చేయలేమని చెప్తుంటారు.
I say we need both.
నేను చెప్పేది ఏంటంటే మనకు రెండు కావాలి.
And the answer always is to look at Jesus and see what he had.
జవాబు ఏంటంటే ఎల్లప్పుడూ కూడా యేసు వైపు చూడు, ఆయన ఏం కలిగి ఉన్నాడు.
వాట్ డిడ్ జీసస్ హావ్?
యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు?
డిడ్ హీ హావ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్?
ఆయన ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నాడా, లేక ఆత్మ వరాలను కలిగి ఉన్నాడా?
యు నో ది ఆన్సర్.
జవాబు మీకు తెలుసు.
హీ హాడ్ బోత్.
ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు.
డిడ్ హీ హావ్ గ్రేస్ ఆర్ ట్రూత్?
ఆయన కృపను కలిగి ఉన్నాడా, లేక సత్యమును కలిగి ఉన్నాడా?
హీ హాడ్ బోత్.
ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు.
మెనీ పీపుల్ సే we must stand for the truth.
అనేక మంది చెప్తూ ఉంటారు మనం సత్యం కోసం నిలబడాలి అని.
రైట్,
మంచిది.
Others say no, but we must also be merciful.
వేరే వాళ్ళేమో లేదు మనం కనికరాన్ని కలిగి ఉండాలి అంటారు.
So which was Jesus? Was he merciful or did he stand for the truth?
యేసు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నారు, ఆయన కనికరం కలిగి ఉన్నారా, లేక సత్యం కోసం నిలబడ్డారా?
He had both.
ఆయన రెండింటినీ కలిగి ఉన్నారు.
You see a classic example of that in the case of the woman caught in adultery.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యొక్క విషయంలో దీన్ని మనం చెప్పగలము.
The Pharisees wanted to stone her to death.
ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని పరిసయ్యులు అనుకున్నారు.
Truth is, Moses said stone her to death.
సత్యం ఏంటంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపమని మోషే చెప్పాడు.
What did Jesus say? He was without sin, throw the first stone.
మరి యేసు ప్రభు ఏం చెప్పారు, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయవలెను.
And then he didn't tell the woman, oh, your sin's not serious.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆమెతో నీవు చేసిన పాపం అంత తీవ్రమైంది కాదని చెప్పలేదు.
He said, go and sin no more.
నీవు వెళ్లి ఇక పాపము చేయకము అని చెప్పారు.
I don't condemn you, woman. That's one part of it.
ఓ స్త్రీ, నేను నీకు శిక్ష విధించను అని చెప్పారు. ఇది ఒక భాగము.
Grace.
ఇది కృప.
The truth, go and sin no more.
సత్యం ఏంటంటే నీవు వెళ్లి ఇక పాపము చేయకము.
So remember, it is written, it is also written.
కాబట్టి గుర్తుంచుకోండి, ఇలా వ్రాయబడి ఉన్నది, మరి ఒక చోట ఇలా వ్రాయబడి ఉన్నది.
There we find the whole truth of scripture.
అక్కడ లేఖనంలోని సత్యమంతటిని మనం అర్థం చేసుకుంటాం.
Let us pray.
మనం ప్రార్థన చేసుకుందాం.
Heavenly Father,
పరలోకపు తండ్రి,
help us to be balanced Christians in every area of our life.
ప్రభువా, మా జీవితములలో ప్రతి విషయంలో కూడా సమతుల్యత కలిగిన క్రైస్తవులుగా మేము ఉండడానికి సహాయం చేయండి.
We pray that the Holy Spirit will show us the areas where we are not balanced. And where our life dishonors you.
ప్రభువా, మేము ఎక్కడ సమతుల్యత కలిగిలేమో, ఎక్కడ మీ నామమునకు అవమానము తీసుకొస్తున్నామో పరిశుద్ధాత్మ దేవ మాకు చూపించండి.
We pray in Jesus' name.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.
ఆమేన్.